తర్వాతి అంశం ఏంటంటే క్రిస్మస్ దేనిని తెలియజేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంశాలు ఏంటంటే క్రిస్మస్ అంటే ఏమిటి, రెండవది క్రీస్తు ఎవరు, ఇక మూడవది క్రీస్తు పుట్టుకకు కారణమేమిటి, నాలుగవది క్రీస్తు పుట్టుక ఏ విధంగా వ్యత్యాసమైనటువంటిది అనేటువంటివి మనం చూసాం. ఇప్పుడు తర్వాత పాయింట్ క్రిస్మస్ దేనిని తెలియచేస్తున్నది అనేటువంటి అంశాన్ని గురించి మనం చూడబోతున్నాం. క్రిస్మస్ దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి మానవ రూపంలో పంపినటువంటి ఆ గడియను తెలియజేస్తూ ఉన్నది. క్రిస్మస్ అనేటువంటిది మనం సెలబ్రేట్ చేసుకోవటానికి, దీనిని పండుగగా మనం జరుపుకోవటానికి కారణం ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడంటే లోకములో ఉన్నటువంటి నిన్నును నన్నును ప్రేమించి ఉన్నాడు. కాబట్టి తాను ఎంతవరకు వెళ్ళాడంటే తన కుమారుని, ఏకైక కుమారుని, నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన యొక్క ప్రశస్త రక్తమును చిందించి ఆ ప్రాయశ్చిత బలిని అర్పించు వరకు ఆయనను పంపటం జరిగింది. అంతగా దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి మానవ రూపంలో పంపినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి, ఆ ప్రశస్తమైనటువంటి, ఆ విలువ కట్టలేని గడియను ఇది సూచిస్తూ ఉన్నది. రెండవది, దేవుని ప్రణాళికలో ఒక అతీతమైనటువంటి ఘట్టంలో మొట్టమొదటి మెట్టును ఇది తెలియజేస్తుంది. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. మనం మనుషులము ఆది నుండి అంతం అని చెప్పేటువంటి యొక్క టైంలో దేవునికి ఒక ప్రణాళిక అనేటువంటిది, చేయవలసిన ప్రణాళిక అనేటువంటిది ఉన్నది. ఈ ప్రణాళికలో చాలా ఘట్టాలున్నాయి. ఆ ఘట్టములలో ఒక ఘట్టం ఏంటంటే దేవుడు ఈ లోకమునకు మానవుని పాపము నిమిత్తమే ప్రాయశ్చిత్తము చేయు నిమిత్తము తన కుమారుని పంపటం అనేటువంటిది, ఆ పనిని పూర్తి చేయటం అనేటువంటిది అది ఒక ఘట్టంలో ఉన్నది. ఈ ఘట్టంలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే క్రీస్తు లోకములకు రావటం. ఆ తర్వాత ఆయన చేయవలసినటువంటి జీవితం అంతా కూడా చేసి పరమునకు తిరిగి వెళ్ళిపోవటం అనేటువంటిది. ఈ ఘట్టంలో మొట్టమొదటి మెట్టు అయినటువంటి క్రీస్తు యొక్క జన్మను ఇది తెలియజేస్తూ ఉన్నది. పాపం చేసి దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మానవుని పట్ల దేవునికి కలిగినటువంటి అపారమైనటువంటి ప్రేమను ఇది తెలియజేస్తున్నది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, దేవుడు మానవుని ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే దేవునితో పాపము చేసినటువంటి మానవుడు తిరిగి ఐక్యపరచబడటం అనేటువంటిది దేనిని కోరిందంటే నిర్దోషమైనటువంటి రక్తం యొక్క బలిని కోరినది. ఆ రక్తమును ఇవ్వగలిగినటువంటి వారు ఎవరు లేరు. కాబట్టి దేవుడు తన ఏకైక కుమారుని పంపి లోకమునకు ఆయనను బలిగా అర్పించటం ద్వారా ఈ దౌర్భాగ్యపు మానవుని తన యొద్దకు చేర్చుకునేటువంటి ఆ యొక్క ఏర్పాటును, ఆ యొక్క వీలును కలిగించాడు. కాబట్టి ఎంత ప్రేమ దీనిలో ఉన్నది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోగలము. మానవ పాప ప్రాయశ్చిత బలి నిమిత్తమై ఈ లోకమునకు దేవుని కుమారుని రాకనిది తెలియజేస్తూ ఉన్నది. మానవునికి దేవుడిచ్చినటువంటి వెలకట్టలేనటువంటి భాగ్యమును, ఉచిత బహుమతిని ఇది తెలియజేస్తున్నది. మనం ఇందాక చెప్పుకున్నాము, దీనిని మనం వెలకట్టలేము. ఏమంటే నేను నా పిల్లవాడిని ఎవరి నిమిత్తమైన బలిగా ఇవ్వటానికి ఒప్పుకుంటానండి. ఎవరు ఒప్పుకోము. కొంతకాలం క్రితం మేము ఒక కాలేజీకి వెళుతూ ఉండేవాళ్ళం. ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ మా పని ఏంటంటే ఒక టేబుల్ పెట్టుకోవటం. ఆ టేబుల్ మీద ఈ బైబిల్స్, ఆడియో బైబిల్స్, ట్రాక్స్, చిన్న చిన్న పుస్తకాలు ఇవన్నీ కూడా పెట్టుకునేవాళ్ళం. ఎవరైనా వచ్చినట్లయితే అక్కడికి వాళ్ళకి సువార్త చెప్పి అక్కడ ఈ వీటిని ఉచితంగా ఇస్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు లోకమంతటి నుండి వస్తూ ఉంటారు. అన్ని కంట్రీస్ నుండి, దాదాపు 130 కంట్రీస్ నుండి అక్కడ విద్యార్థులు అనేటువంటి వారు ఉంటూ ఉంటారు, వేల సంఖ్యలో ఉంటూ ఉంటారు. సరే, మేము అక్కడ కూర్చొని ఈ బైబిల్స్ ని వాటిని ఇస్తున్నటువంటి సమయంలో కొంతమంది మిడిల్ ఈస్టర్న్ స్టూడెంట్స్ కొంతమంది వస్తూ ఉండేవారు. వీరు అరబ్ కంట్రీస్ నుండి వస్తూ ఉండేవారు. వారు ముస్లింలని మాకు తెలుసు. సరే, వారు వచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా అనేవారు. అడగండి బాబు అనేవాళ్ళం. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, దేవుడు క్రీస్తును తన ఏకై కుమారుడని ఈ లోకానికి పంపించాడని బైబిల్ చెప్తా ఉన్నది కదా, దేవుడు తన ఏకైక కుమారుని పంపి ఈ లోకమునకు ఆయనను బలిగా అర్పించటం ద్వారా ఈ దౌర్భాగ్యపు మానవుని తన యొద్దకు చేర్చుకునేటువంటి ఆ యొక్క ఏర్పాటును, ఆ యొక్క వీలును కలిగించాడు. దేవునికి తన కుమారుని పట్ల ఏమాత్రం ప్రేమ లేదా? ఎందుకని తన కుమారుని అలా ఎందుకు పంపుతాడండి? మీ కుమారుని మీరు పంపరు గదా. దేవుడు అంత శక్తివంతుడు, తన కుమారుని ఎందుకు పంపుతాడండి? అది సెన్స్ కూడా లేదు కదండి అని అడుగుతూ ఉండేవారు. దానికి మేమేం చెప్పామంటే, అక్కడే ఉన్నది దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది. దేవుని ప్రేమ మనుషుని పట్ల ఎంత ఉన్నదో అది తెలియజేస్తున్నది. ఏ ఒక్కరూ ఈలోక రీతిగా తండ్రి అయినటువంటి వాడు తన కుమారుని ఇతరుల నిమిత్తమై చంపేటువంటి వాడుగా, చంపబడటానికి అనుమతించేటువంటి వాడుగా ఉండడు, కానీ దేవుడు ఆ విధంగా చేయగలిగాడు అని చెప్తూ ఉండేవాడు. ఇట్ డజంట్ మేక్ సెన్స్ అండి అని చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే, వారికి ఉన్నటువంటిది ఏంటంటే, దేవుడు చాలా శక్తిమంతుడు అయినప్పుడు తాను ఆ రకంగా తన కుమారుని చంపబడటానికి ఎలా అనుమతిస్తాడు అనేటువంటిది ఆ యొక్క భ్రమలో వారు ఉంటూ ఉండేవారు. సరే, వాళ్ళతో మేము పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకునేవాళ్ళం కాదు. కొన్ని విషయాలకి మేము చెప్తూ ఉండేవాళ్ళం, కొన్ని విషయాలకి మీరు బైబిల్ చదవండి మీకు అర్థమవుతుందని చెప్పేవాళ్ళం, లేకపోతే ఇంకేవైనా సోర్సెస్ ఉన్నట్లయితే ఆ సోర్సెస్ ఎదుకు వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉండేవారు. ఈ విధంగా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపటం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి వెలకట్టలేనటువంటి భాగ్యమును, ఉచిత బహుమతిని మనకు తెలియజేస్తూ ఉన్నది. తరువాత ప్రజలందరికీ కలగబోయేటువంటి మహాసంతోషకరమైన సువర్తమానమునిది తెలియజేస్తూ ఉన్నది. ఎందువలన తెలియజేస్తుందంటే, మానవునికి ఏమాత్రము సాధ్యం కానటువంటి, ఏమాత్రము హోప్ అనేటువంటిది, నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుడు తానే తన కుమారుని ప్రాయశ్చిత్తముగా ఒక దౌర్భాగ్యుడైనటువంటి మనిషిని రక్షించు నిమిత్తమై తన కుమారుని పంపటం అనేటువంటిది ఎంత సంతోషకరమైనటువంటి సువర్తమానమో మనము అర్థం చేసుకోనగలము. దీని వలన దేవునిని తిరిగి మనుషుడు చేరేందుకు ఒక మార్గం ఏర్పడినది. ఇది ఏ విధముగానూ సాధ్యపడినటువంటి మార్గము. కాబట్టి దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇది ఎంత విలువైనటువంటి భాగ్యమో, ఉచితంగా దీనిని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అనేటువంటిది మనం ఆలోచించుకున్నప్పుడు ఆయన యొక్క కృపను, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనము అర్థం చేసుకోగలము. తరువాత లూకా సువార్త 2:14 ఏమని రాయబడినదంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును అని వ్రాయబడినది. ఇక్కడ వ్రాయబడినటువంటి అంశం ఏంటంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ. ఆయన ఇలాంటి ఏర్పాటును ప్రజల నిమిత్తమై చేశాడు. ఆయన ఎంతటి వ్యక్తి, ఆయన ప్రేమ ఎంత ఉన్నది, ఆయన కనికరము తప్పిపోయిన మనుషుని మీద ఎంత ఉన్నది, ఆయనకు మహిమ అనేటువంటి దానిని గురించి అది తెలియజేస్తుంది అని చెప్తున్నారు. రెండవది ఏంటంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందండి అని చెప్తున్నది. అయితే ఇక్కడ మనం ఈ లోకంలో మనం ప్రస్తుత పరిస్థితిని గమనించినట్లయితే, ఆయనకిష్టంగా బ్రతకాలని నువ్వు చూచినట్లయితే, ఆయనకిష్టమైనటువంటి వాటిని నువ్వు చేయాలని చూచినట్లయితే, భూమి మీద నీకు సమాధానం కాదు కదా. ఉన్న సమాధానం పోయేటువంటి విధంగా ఉంటూ ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అటువంటిది, మన చుట్టూ ఉన్నటువంటి వారు అలాంటి వారు. కాబట్టి నీవు ఆయన చెప్పిన మాటల ప్రకారము నడుచుకున్న వలనని చూసినట్లయితే నీకు సమాధానం ఉండదు. బాహ్య రీతిగా నీకు సమాధానం ఉండదు. అయితే నీ హృదయాంతరంగంలో సమయంలో ఉండేటువంటి సమాధానం అనేటువంటిది బహు గొప్పది. చుట్టూ నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ నీ లోపల మాత్రము సమాధానం అనేటువంటిది ఉంటుంది. ఆ సమాధానం అనేటువంటిది నువ్వెప్పుడు చూడగలుగుతావంటే, నీవు దేవునికి ఇష్టుడై ఉండాలని, ఏమైనప్పటికీ దేవుని చిత్తమును మాత్రమే చేయాలని, ఆయనకు మాత్రమే లోబడాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశం చేత ముందుకు నడుస్తూ ఉండేటువంటి వాడమైనట్లయితే, ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు చుట్టూ శ్రమలు ఉంటాయి, కానీ లోపల ఉండేటువంటి ఆ యొక్క సమాధానం అన్నదే, అది నువ్వు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ, ఎంత డబ్బు నీ దగ్గర ఉండినప్పటికీ అది నీకు రానే రాదు. అటువంటి సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానాన్ని మనం పొందటానికి ఇష్టపడము. మనకు ఎలా ఉండాలంటే క్విక్ ఫిక్స్ మెథడ్స్ ఉండాలి. చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడాను సమాధానంగాను బాగాను ఉండే విధంగా ఉండాలి. అది మనం 100 రూపాయలు లంచం పెట్టేసుకుని చేయించినటువంటి పని అయినప్పటికీ, ఒక 500 ఎక్కువ లంచం ఇచ్చేసి ఇంకో పని చేయించుకున్నప్పటికీ, లేకపోతే 10 అబద్ధాలు ఆడేసేసి 4 రకాల పనులు చేయించుకున్నప్పటికీ, మోసం చేసేసి డబ్బులు ధనార్జన చేసినప్పటికీ, అది మనకు కావాలి. కానీ దేవునికి లోపట్టం అనేటువంటిది, నీతి న్యాయంగా నడుచుకుంటాం అనేటువంటిది, ఆయన బిడ్డగా నీవు కొనసాగుతూ నీవు దేవునికి ఇష్టడివై ముందుకు వెళ్ళటం అనేటువంటిది, అనేక మంది దానిని పక్కన పెట్టేసేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. అందువలన వాళ్ళేదో సమాధానంగా ఉంటుందనే అనుకునేటువంటిది చివరికి వారికి సమాధానం లేనటువంటి స్థితిలోనికి వారిని తీసుకుని వెళ్లేటువంటిదై ఉంటుంది. అయితే నువ్వు ఈ దినమంది ఎలా ఉన్నావు? నీవు దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని పొందినట్లుగా ఆయనకి ఇష్టుడైనటువంటి వాడుగా ఉంటున్నావా? లేకపోయినట్లయితే నీవు ఏర్పాటు చేసుకుని నీవు సమాధానం అనుకునేటువంటి దాన్ని నీవు కలిగి ఉండాలని చూస్తున్నావా? మనకి మనము పరిశీలించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఇప్పటి వరకు ఈ దినమందు మనం చదువుకున్నటువంటివి ఏమిటంటే, క్రిస్మస్ అంటే ఏమిటి, రెండవది క్రీస్తు ఎవరు, మూడవది క్రీస్తు పుట్టుకకు కారణమేమిటి, నాలుగు క్రీస్తు పుట్టుక ఏ విధంగా వ్యత్యాసమైనటువంటిది, ఐదు క్రిస్మస్ దేనిని తెలియజేస్తూ ఉన్నది. ఇక ఇప్పుడు మనం చదువుకోబోతున్నటువంటిది క్రిస్మస్ ఎప్పుడు అర్థవంతం అవుతుంది అనేటువంటి అంశము. గత కొంతకాలంగా 3 సంవత్సరాలుగా మనం అందరం కూడా కోవిడ్ తోటి బాధపడుతూ ఉన్నాము. ఈ వైరస్ అనేటువంటిది లోకంలోనికి వచ్చింది దగ్గర నుండి దాని యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఉన్నాయి, ఏమేం జరిగినాయి అనేటువంటి అంశాలు మనకందరికీ పరిచయం అనేటువంటివి. అయితే కోవిడ్ వచ్చినటువంటి సమయంలో దానికి విరుగుడనేటువంటిది ఆ దినాల్లో లేదు. అయితే అది వచ్చి అనేకమైనటువంటి ప్రాణములను బరికొంటున్నప్పుడు దానికి విరుగుడును కనిపెట్టాలని ప్రత్యేకంగా దానికి నిధులు కేటాయించి అహర్నిశలు పనిచేసి సైంటిస్టులు అనేటువంటి వారు దానికి విరుగుడును కనుగొనటం జరిగింది. అది కనుగొన్న తర్వాత లోక వ్యాప్తంగా దానిని తీసుకోవటం అనేటువంటిది, అది పనిచేస్తూ ఈ మరణాలని తగ్గించటం అనేటువంటిది క్రమక్రమంగా చేస్తూ ఉన్నది. ఇంకను పూర్తిగా ఈ కోవిడ్ అనేటువంటిది పోలేదు, కానీ ఈ మందు దాని యొక్క పనిని ఇది చేస్తూ క్రమక్రమంగా ఈ మరణాల సంఖ్యను తగ్గిస్తూ ఉన్నదని మనకు తెలుసు. ఇప్పుడు ఈ సైంటిస్టులు తయారు చేసినటువంటి ఈ యొక్క ఇంజెక్షన్ అనేటువంటిది ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటుందండి? అది దేని నిమిత్తమైతే తయారు చేశారు, దాని నిమిత్తమై వాడుకున్నప్పుడు, అది వాడబడినప్పుడు అప్పుడు అది ఆ మందు ప్రయోజనకరంగా ఉంటుంది. అది వాడబడవలసి ఉన్నది, దానిని వాడవలసి ఉన్నది జరిగినప్పుడు మాత్రమే అది కంట్రోల్లో ఉండేటువంటి అర్ధరహితమైనటువంటిదిగా అది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు క్రీస్తు పంపబడినటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, మానవునికి దేవునితో తిరిగి ఆ యొక్క సంబంధమును కలిపేటువంటి విధంగా దేవుడు ఆ మార్గమును పూర్తి చేసేందుకు ఆ ఘట్టంలో ప్రథమ అంశము క్రిస్మస్ అనేటువంటిది. ఇప్పుడు ఇది ఎప్పుడు అర్థవంతం అవుతుందంటే, దేవుడు ఏ పని నిమిత్తమై క్రీస్తును ఈ లోకానికి పంపినాడో దానిని నీవు గ్రహించి దానిని నీవు అర్థము చేసుకో ఆ ఉచితమైనటువంటి బహుమతిని నువ్వు పొందేటువంటి వాడుగా ఉన్నట్లయితే, దానిని నువ్వు యాక్సెప్ట్ చేసేటువంటి వాడుగా ఉన్నట్లయితే, దానిని నీవు వాడుకున్నటువంటి వాడుగా ఉన్నట్లయితే అప్పుడు ఇది అర్థవంతంగా ఉంటూ ఉంటుంది. అంటే దేవుడు చేయాల్సిన పని తాను చేశాడు, తాను మందును తయారు చేశాడు, పంపించాడు, దాన్ని నువ్వు తీసుకోవలసి ఉన్నది, నీ లోపలికి ప్రవేశపెట్టవలసి ఉన్నది, నీవు పొందవలసిన మేలును ప్రయోజనం నువ్వు పొందవలసి ఉన్నది, అప్పుడు మాత్రమే అది అర్థవంతంగా అది ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్రీస్తు దేని నిమిత్తమై లోకమునకు వచ్చి ఉన్నాడు, దానిని నువ్వు గ్రహించి ఉన్నావా? ఆయనను నీ సొంత రక్షకునిగాను ఆయన యొక్క రక్తము నీ యొక్క పాపములకు విమోచన కలిగిస్తున్నదని నమ్మినటువంటి వాడవై, నీవు దాని అందు విశ్వసించి నిలిచినటువంటి వాడవై కొనసాగేటువంటి వాడుగా ఉంటున్నావా? ఇక్కడ అనేక మంది ఏం చేస్తారంటే, అసలు మొదట దీన్ని కొట్టిపాడేస్తారు, ఇదంతా వేస్ట్ అండి, తీసేయండి అంటే వాళ్ళని పక్కన పెట్టండి. రెండవ కోవకు చెందినటువంటి వాళ్లలో విశ్వసించేటువంటి వారు ఉంటారు, అయితే దానిలో నిలిచి కొనసాగేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈ జాప్యం అనేటువంటిది జరుగుతున్నప్పుడు దేవుని యొక్క కృపను నీవు కాపాడుకుంటూ ఆయనలో నిలిచి ఉండి ఆ ఇరుకనేటువంటి మార్గంలో దేవుని యొక్క కట్టడల చొప్పున లోకమునకు ఎదురెదుతూ ముందుకు సాగేటప్పుడు నీవు దానిని చాలాసార్లు మధ్యలో విడిచిపెట్టేటువంటి వాడుగా ఉంటావు. నీవు మధ్యలో విడిచిపెట్టేటువంటి వాడుగా ఉన్నట్లయితే నీవు అక్కడే ఉండిపోతావు, దేవుని నీవు చేరలేవు. నువ్వు ముందుకు చేరాలంటే ఆ మార్గము ఇరుకు మార్గంలోనే నువ్వు ఉండాల్సి ఉన్నది, ఆ ఇరుకు మార్గంలో నేను ముందుకు సాగవలసి ఉన్నది, అప్పుడు మాత్రమే నీవు చివరికి వెళ్ళి దేవుని చేరేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. కాబట్టి నీవు ఇప్పుడు ఈ పనిని నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నావా? ఎంతో మంది ప్రారంభంలో చాలా ఉత్తేజంతో ఈ యొక్క నమ్మకము చొప్పున తమ ఆత్మీయ యాత్రను ప్రారంభించినటువంటి వారుగా ఉన్నప్పటికీ మధ్యలో తప్పిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. రకరకములైనటువంటి కారణాలు, రకరకములైనటువంటి శోధనలు, రకరకములైనటువంటి ఎన్నో పరిస్థితుల వలన వాళ్ళు తప్పిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే నువ్వు ప్రభు నమ్మినటువంటి వాడుగా ఉన్నావా, నిలిచినటువంటి వాడుగాను ఉన్నావా, కొనసాగేటువంటి వాడుగా ఉంటున్నావా, కొనసాగుతున్నటువంటి వాడుగా ఉంటున్నావా? ఈ ప్రశ్నలను మనమందరం వేసుకుని వీటి ప్రకారం మనం చేసినప్పుడు అంతం వరకు మనం కొనసాగినట్లయితే అప్పుడు క్రిస్మస్ అనేటువంటిది అర్థవంతమైనటువంటిదిగాను అర్ధరహితమైనటువంటిదిగాను నీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో ఉండగలదు. ఆ విధంగా నీవు ఉండకపోయినట్లయితే అది కేవలము నిష్ప్రయోజనమైనటువంటిదిగా ఉండగలదు. మనం చూసినటువంటి అంశములు క్రిస్మస్ అంటే ఏమిటి, క్రీస్తు ఎవరు, క్రీస్తు పుట్టుకకు కారణమేంటి, క్రీస్తు పుట్టుక ఏ విధంగా వ్యత్యాసమైనటువంటిది, క్రిస్మస్ దేనిని తెలియజేస్తూ ఉన్నది, క్రిస్మస్ ఇప్పుడు అర్థవంతంగా ఉంటుంది అనేటువంటిది ఇంతవరకు మనం చూసాం. ఇక చివరిగా ఈ దినమందు క్రిస్మస్ ఇప్పుడు అర్ధరహితమవుతుంది అంటే అర్థం లేనటువంటిదిగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం కొంత చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ ఇప్పుడు అర్ధరహితంగా ఉంటుందంటే క్రిస్మస్ ఎందువల్ల వచ్చిందో నువ్వు తెలుసుకోకుండా ఉన్నప్పుడు, దేవుడు తలపెట్టినటువంటి ఈ విమోచన మార్గమును నువ్వు నమ్మకుండా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆ విధంగా అది అర్ధరహితంగా తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది. రెండవది, ఒకవేళ నువ్వు నమ్మినా గానీ నువ్వు నమ్మినటువంటి వానిలాగా బ్రతకకుండా ఉన్నట్లయితే అది అర్ధరహితంగా ఉంటుంది. మూడవది, దేవుడు క్రీస్తును లోకానికి ఎందువలన పంపాడో నీవు తెలుసుకోకుండా నశించిపోయినట్లయితే అది అర్ధరహితంగా తయారవుతూ ఉంటుంది. ఇక చివరిదిగా, దేవుడిచ్చినటువంటి ఆ వెల కట్టలేని భాగ్యాన్ని అంగీకరించకుండా కేవలము ఉత్సవానికి సంబరాలకు వెర్రితనానికి నువ్వు పరిమితమైనట్లయితే అది అర్ధరహితమవుతుంది. ఈ దినాల్లో మనం చూసినప్పుడు పండుగలు అనేటువంటివి ఏ విధంగా జరుగుతున్నాయంటే, పండుగ అనేటువంటిది సంతోషకరమైనటువంటి సమయం, మంచిది, అది సంతోషించవలసిన సమయం, మంచిది. అయితే జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే పండుగ ఎందువలన చేస్తున్నాం అనేటువంటిది అది చాలా మంది మనస్కరించరు, దానిని పక్కన పెట్టేసి ఈ సంబరాలకి ఈ ఉత్సవాలకి ఈ వెర్రితనానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారుగా అనేక మంది తయారవుతున్నారు. అది ఏదో చెప్తారండి, ఏదో కథ చెప్తా ఉంటారు, బైబిల్లో ఏదో రాయబడి ఉందంటారు, అదంతాను, అదంతా మాకు అనవసరం అండి. మాకు కావాల్సింది ఏంటంటే ఈ క్రిస్మస్ సంబరం అండి, దీని ముందు ఉండేటువంటి డ్రామాలండి, ఈ పాటలండి, ఇదిగోండి ఇంటింటికి తిరగటం అండి, ఇండ్లకి తలుపు కొట్టడం అండి, వారికి శుభాకాంక్షలు తెలియజేయటం అండి, గిఫ్ట్లు పంపుకోవటం అండి, పప్పలు వండుకోవటం అండి, పంచిపెట్టడం అండి, ఆ రోజు పూర్తిగా భోజనం చేయటం అండి, ఆ తర్వాత ఫుల్గా తాగేసి పడుకోవటం అండి, ఇదండి అని చెప్పేటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. క్రిస్మస్ రోజున తాగి బోధలు చేసేటువంటి బోధకులు సహితము పల్లెటూరులో చాలా మంది ఉన్నారు. ఇదే విధంగా సిటీస్ లోను టౌన్స్ లో కూడా ఇదే రకమైనటువంటి బోధకులు తయారవుతూ ఉన్నారు. క్రిస్మస్ అంశములను అంటే క్రిస్మస్ బోధిస్తున్నటువంటి యొక్క ప్రబోధాన్ని పక్కన పెట్టేసి దేవుడు దేని వలన దాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు అనేటువంటిది, క్రీస్తుని ఎందువలన పంపియున్నాడు అనేటువంటి దాని యొక్క మీనింగ్ ను పక్కన పెట్టివేసి నీ యొక్క ఇష్టానుసారంగా సంబరాలకి ఉత్సవాలకి నీవు పరిమితం అయినట్లయితే క్రిస్మస్ అనేటువంటిది నీకు అర్ధరహితంగా ఉంటుంది. ఇలాంటి క్రిస్మస్ లో నీవెన్నో చేసి ఉండవచ్చును, పప్పలు తినటం అనేటువంటిది, తాగటం అనేటువంటిది, తిండితో నీ యొక్క పొట్ట నింపుకోవటం అనేటువంటిది, నీ ఇష్టానుసారంగా లోకంలో ఏదో అది సంతోషం అనుకుని సంబరపడతాం అనేటువంటిది, ఇప్పటి వరకు నువ్వు జరిపినటువంటి క్రిస్మస్ అన్ని కూడాను ఆ విధంగానే జరిపి ఉండవచ్చు. అయితే నీవు నిజముగా క్రీస్తు దేని నిమిత్తమై పంపబడినాడు అది ఆలోచించి ఆ యొక్క మార్గమును నీవు దేవుడు ఏర్పాటు చేసిన విధంగా దానిని అంగీకరించినటువంటి వాడవైనట్లయితే నీ యొక్క క్రిస్మస్ అనేటువంటిది బహు భిన్నమైనటువంటిది అయి ఉండగలదు. దేవుడిచ్చేటువంటి శాంతితోను సమాధానంతోను అది నిండినటువంటిది అయి ఉండగలదు. లోకము ఎన్నడూ ఇవ్వలేనటువంటి ఈ లోకములో నీకు తిండి అనేటువంటిది, ఆల్కహాల్ అనేటువంటిది, స్పిరిట్స్ అనేటువంటివి ఇవ్వలేనటువంటి సంతోషము దేవుడు నీకు ఇవ్వగలడు. మరి మనందరం కూడాను ఈ దినమందు ఇప్పటి వరకు నీవే విధంగానో నాకైతే తెలియదు, అయితే ఇప్పటి వరకు నీవు అర్ధరహితమైనటువంటి క్రిస్మస్ ను జరుపుకుంటున్నటువంటి వాడవైనట్లయితే కనీసం ఈ దినమునైనా నువ్వు నీ కళ్ళు తెరిచినటువంటి వాడవై నీవు దేవుడు లోకానికి ఇచ్చినటువంటి ఆ యొక్క గిఫ్ట్ ను, ఉచితమైనటువంటి బహుమానమును నీవు అర్థం చేసుకుని దానిని నీవు స్వీకరించి దాని ఎందు నీవు నిలిచి దానిలో కొనసాగేటువంటి వాడవిగా ఉన్నట్లయితే నీకు అది మేలుకరమైనటువంటిది. దేవుడు ఆ యొక్క సంతోష సమాధానములను తాను దేని నిమిత్తమై క్రిస్మస్ ను ఆయన నియమించి ఉన్నాడో, దేని నిమిత్తమై తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడో, ఏ ఉద్దేశము చేత అయితే పంపి ఉన్నాడో, ఆ ఉద్దేశమును నీవు ఎరిగినటువంటి వాడవై ఆ ఉద్దేశము చొప్పున నీవు జరిగించేటువంటి వాడవు గాని యొక్క క్రియలను సరిచేసుకున్నట్లయితే నీకు ఈ క్రిస్మస్ అనేటువంటిది మర్చిపోలేనటువంటి క్రిస్మస్ గా ఉండబోతున్నది. ఆ విధంగా మన యొక్క జీవితంలో ఈ సంవత్సరం జరుపుకునబోతున్నటువంటి యొక్క క్రిస్మస్ ఉండగలదని నీవు నమ్మి ఆ విధంగా ముందుకు సాగినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడువైన తండ్రి, మీ కృపా కాపుదలను మాకు అనుగ్రహించండి. మనుషుని మీరు ఎంత ప్రేమించున్నారో, దౌర్భాగ్యుడైనటువంటి ఒక మనుషుని మీరు జ్ఞాపకం చేసుకునవలసిన అవసరం లేదు. బుద్ధిహీనుడైపోయి తన ఇష్టానుసారంగా దూరం అయిపోయినటువంటి ఒక మానవుని నీవు జ్ఞాపకం చేసుకునవలసిన అవసరం ఏమాత్రము లేదు. అయితే నీవు దేవునిగా మనుషుని ఎంత ప్రేమించున్నావో అర్థం చేసుకునగలిగినట్లయితే, తప్పిదములు చేసినటువంటి మమ్ములను మీ యొక్కకు తిరిగి చేర్చగలిగినట్లుగా మీరు యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక ద్వారా మాకు మళ్ళా మార్గమును సుముగమ చేసి ఉన్నారు. ఆ మార్గమును మేము ఎంచుకునేటువంటి వారంగా, ఆ మార్గంలో మేము నిలిచి ఆ మార్గంలో ముందుకు సాగేటువంటి వారంగా ఉండగలుగునట్లుగా మాకు సహాయం చేయండి. ఈ సంవత్సరం క్రిస్మస్ అనేటువంటిది మా యొక్క జీవితంలో ఒక గొప్ప నూతనమైనటువంటి సంతోషమును ఇచ్చేటువంటిది గాను, ఆ సంతోషము రానై ఉన్నటువంటి సంవత్సరంలో అంత నిలిచి ఉండేటువంటిది గాను మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.